ஷன்னோ மித்ரஷம் வருணஹ ஷன்னோ பவத்வர்யமா ஷன்ன இந்திரோ ப்ருஹஸ்பதிஹி ஷன்னோ விஷ்ணுருருக்ரமஹ நமோ ப்ரஹ்மணே நமஸ்தே வாயோ த்வமேவ ப்ரத்யக்ஷம் ப்ரஹ்மாஸி த்வமேவ ப்ரத்யக்ஷம் ப்ரஹ்ம வதிஷ்யாமி ருதம் வதிஷ்யாமி சத்யம் வதிஷ்யாமி தன்மாமவது தத்வக்தாரமவது அவது மாம் அவது வக்தாரம். ஓம் சாந்தி சாந்தி சாந்தி.
ஆறவ அனுவாக்கம் முப்பை நாலுகோ பேச்சு.
சய ஏஷோம் தர்ஹ்ருதய ஆகாஷஹ சய ஏஷோம் தர்ஹ்ருதய ஆகாஷ தஸ்மின் நயம் புருஷோ மனோமயஹ நயம் புருஷோ மனோமய அமிருதோ ஹிரண்மயஹ அந்தரேண தாலுகே ய ஏஷ ஸ்தன இவா வலம்பதே சேந்திர யோனிஹி யத்ராஸௌ கேஷாந்தோ விவர்த்ததே யத்ராஸௌ கேஷாந்தோ விவர்த்ததே வ்யபோஹ்ய ஶீர்ஷக பாலே
ஹிருதயாகாஷன உபாசன ஹிரண்யகர்ப்ப உபாசன ஹிருதயாகாஷ ஆலம்பன பூர்வக ஹிரண்யகர்ப்ப உபாசன. ஹிரண்யகர்ப்ப அண்டே சமஷ்டி சூக்ஷ்ம சரீரம் அர்த்தம். ஹிரண்யம் ஞானம் யஸ்மின் கர்ப்பே అంటే ఎవరికైతే ఈ సమష్టి జ్ఞానం తెలుసుంటుందో ఆయన హిరణ్య గర్భుడు అని పేరు. తత్వబోధలో చదివాం, మన యొక్క మనస్సుకి ఇంద్రియాలకి అన్నింటికీ కూడా అనేక దేవతలు ఉన్నారు. ఒక్కొక్క దేవత ప్రతి ఇంద్రియానికి కళ్ళు ముక్కు చెవులు కాళ్ళు చేతులు హస్తయోర్ ఇంద్ర పాదయోర్ విష్ణు ఘ్రాణ రసన దేవత గంధం పృథివీదేవత శ్రోత్రదేవత దిగ్దేవత చక్షుర్దేవత సూర్య. ఈ దేవతలందరూ కూడా మన శరీరంలో అంశ ఉన్నది. ఆ అంశం ఉండడం వల్ల ఈ యొక్క శరీర భాగాలన్నీ కూడా పనిచేసి ఆ దేవతల అనుగ్రహం వల్ల మనం చూడగలగటం, వాసన చూడగలగటం, రుచి చూడగలగటం, శబ్దం వినగలగటం, ఇవన్నీ ఆ దేవతల అనుగ్రహం వల్ల జరుగుతున్నది. ఐదు కర్మ ఇంద్రియాలు ఉన్నాయి. వాక్ దేవత అగ్ని, మనం మాట్లాడుతున్నాము అని అంటే ఆ అగ్నిదేవతల యొక్క అనుగ్రహం వల్ల మాట్లాడుతున్నాం. అదేవిధంగా కర్మ ఇంద్రియాలు, జ్ఞాన ఇంద్రియాలు ఐదు ఐదు కలిపి పది ఇంద్రియాలు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం వీటన్నిటికి కూడా దేవతలున్నారు. మనసో దేవత చంద్రమాహ. అట్లా ప్రతి ఒక్క దానికి 17 రకాలైనటువంటి ఉన్నాయి మనలో. మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం, ఈ జ్ఞానేంద్రియాలు, కర్మ ఇంద్రియాలు, ప్రాణాలు, వీటన్నిటికీ కూడా అధిష్టాన దేవతలు ఉన్నారు మన శరీరంలో. ఆ దేవతల అనుగ్రహం వల్ల పనిచేస్తున్నామంటే ఈ దేవతలందరూ కూడా హిరణ్య గర్భుడి క్రింద ఉన్నారు. ఈ దేవతలందరూ పనిచేయడానికి కారణం ఆయన ప్రెసిడెంట్ అన్నమాట, హిరణ్య గర్భుడు. వీళ్ళందరూ మినిస్టర్స్ లాంటి వాళ్ళు, చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు. ప్రెసిడెంట్ లేకపోతే వీళ్ళందరూ ఏమి ఉండదు కదా. అట్లాగే ఆ హిరణ్య గర్భుడే వీళ్ళందరినీ ఒక చోట పెడితే ఆయన హిరణ్య గర్భుడు అవుతాడు. అది సమష్టి అన్నాం. సమష్టి అంటే అన్నీ కలిపితే సమష్టి. సముద్రం సమష్టి. మన ఇంట్లో ఉన్న బకెట్లో నీళ్లు వేష్టి. నీళ్లు ఒకటే, నీళ్లు ఒకటే. సముద్రంలో ఉన్న నీరే ఆవిరయ్యి పైకి వెళ్ళి వర్ష రూపంలో క్రిందికి వచ్చి మళ్ళీ ఆ నీరును మనం ఉపయోగిస్తున్నాం. మన ఇంట్లో అనేక పాత్రల్లో అనేక జలం, అన్నిన్ని రకాలుగా జలం ఉన్నది అంటే అవన్నీ వ్యష్టి అంటాం దాన్ని. మన ఇంద్రియాలన్నీ, వాటి శక్తి అంతా కూడా దేవతలందరూ కూడా బకెట్లో నీళ్ళు లాంటి వాళ్ళు. ఒక్కొక్క బకెట్లో ఒక్కొక్క పాత్రలో నీరు పెడితే నీరే కానీ ఒక్కొక్క దాంట్లో ఉన్నారు స్థానంలో. అదే సముద్రం అయితే అదే నీరు సముద్రం. ఆ సముద్రంలో నుంచి వచ్చిన జలమే కదా మన ఇంట్లో ఉన్నది. ఇప్పుడు సముద్రంలో నుంచి వచ్చిన జలమే వర్ష రూపంలో వచ్చి అక్కడ రెడ్ హిల్స్లో వాళ్ళు పట్టుకొని వాళ్ళు మనకు వదిలిపెడితే పైపు ద్వారా మన ఇంటికి వచ్చిన తర్వాత మనం నింపుకుంటాం అన్ని పాత్రల్లో. అదేవిధంగా హిరణ్య గర్భుడు సముద్రం లాంటి వాడు. మన శరీరం ఏమిటంటే ఇంట్లో పాత్రలో జలం లాంటి వాళ్ళం అన్నమాట అర్థం. ఇలా చెప్తే అర్థమవుతుందని మీకు చెప్పాను, లేకపోతే హిరణ్య గర్భుడు అంటే మనకేం అర్థమవుతుంది. సముద్రాన్ని సమష్టి అంటాం. ఇంట్లో ఉన్న బకెట్లో ఉన్న నీళ్లు, ఈ తొట్టులో ఉన్న నీళ్ళు ఇవన్నీ కూడా వ్యష్టి అంటాం. ఆ పరిధిలో ఉంటే వ్యష్టి అంటాం. అదే సమష్టిగా ఉంటే, పూర్తిగా ఉంటే, మొత్తం రిపాజిటరీగా ఉంటే దాన్ని సమష్టి అంటాం. మ్యాక్రో మైక్రో అంటారు. దీన్ని మైక్రో, దాన్ని మ్యాక్రో అంటారు. ఇది ఏక్రో అని అంటే ఏక్రో కాదు, మ్యాక్రో అంటే సమష్టి, మైక్రో అంటే వ్యష్టి. నేను వ్యక్తిని వ్యష్టి అంటారు. వ్యక్తిగతంగా అంటారు చూడండి, వ్యక్తిగతంగా, ఇండివిజువల్లీ అది వ్యక్తి, వ్యష్టి. కనుక ఈ వ్యక్తి అనేవాడు, వ్యష్టి అనేవాడు ఏమి గ్రహించాలని చెప్తోంది శాస్త్రం. నువ్వు సమష్టిలో నుంచి వచ్చావని తెలుసుకో అన్నారు. నీకు సమష్టి ఆధారం, ఆ దేవతలందరూ ఆధారం. ఆ దేవతలందరూ కూడా హిరణ్య గర్భుడి మీద ఆధారపడి ఉన్నారు. ఆయన సమష్టి, ఆయన్ని ధ్యానించు అన్నారు. ఆయనని ధ్యానించు, ఆ హిరణ్య గర్భుణ్ణి. ఎక్కడుంటాడు ఆ హిరణ్య గర్భుడు అంటే నీ శరీరంలోనే ఉన్నాడు. అందుకే మనం స్నానం చేసేటప్పుడు, దీనికి ఉదాహరణ ఏమిటంటే, హిరణ్య గర్భుడు ఎక్కడో ఉన్నాడు కానీ మనం కనపడటం లేదు కదా. ఇక్కడ హృదయంలో, ఆకాశంలో ఉన్న స్థలంలో ఆయన్ని ధ్యానించమంటుంది ఉపనిషత్తు. ఎలాగైతే మనం స్నానం చేసేటప్పుడు ఈ కార్పొరేషన్ నీళ్లు, మురికి నీరు పోసుకుంటూ గంగే చెయ్యమునే చెయ్యవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధి ఇంకురు అంటాను చూడండి. ఇదే గంగా జలం, ఇదే ఎందుకంటే గంగకు ఋషికేశ్ పోయి హరిద్వార్ పోవడం కుదరదు. రోజు రోజు ఎక్కడ పోతామండి? అందుకని దీపావళి రోజు గంగా స్నానం అంటారు. ఎక్కడికి పోతాం గంగా స్నానానికి మనం? కనుక ఇక్కడే ప్యాకెట్లు అమ్ముతాడు వారు గంగా స్నానము, అది ఏమో నీళ్ళు తెలియదు. ఇక్కడ గంగా జలం అని అమ్ముతారు, అది తీసుకొని స్నానం చేస్తాం. గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి, అందరూ ఇందులోనే ఉన్నారు. ఎందుకంటే ఆ నీళ్లే కదా ఇవి. ఆ నదులన్నీ మళ్ళీ సముద్రంలో కలిసి సముద్రంలో నుంచి మళ్ళీ వర్ష రూపంలో వస్తుంది, అక్కడే కదా భావన అన్నారు. గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి అస్మిన్ జలే సన్నిధి, నీకెల్లా అందరూ ఇక్కడికి వచ్చి ఉండండి అని అడుగుతున్నాం భావన. అలా అనుకొని చేస్తే ఏమవుతుందంటే, మన శరీరం, మనస్సు, శుద్ధమైపోదు. మురికి నీళ్ళైనా పర్వాలే, అవి కార్పొరేషన్లో వచ్చే నీళ్ళు ఏమంటే తెల్లగా ఉంటాయి, అవి ఉండవు కదా. అయినప్పటికీ కూడా భావన వల్ల ఏమవుతుంది, పవిత్రమైపోతుంది మనస్సు. అదేవిధంగా ఆ హిరణ్య గర్భుణ్ణి తలుచుకోవడం చూడడం చాలా కష్టం, అందుకని శాస్త్రం చెప్తోంది ఇక్కడ నీ హృదయ స్థానంలో ఆయన్ని తలుచుకో, అలా ఉపాసన చెయ్యి, ఇక్కడ ఉన్నాడు ఆయన అన్నారు అని చెప్పిందే. అలా ఉపాసన చేయడం వల్ల ఏమిటి ఫలం వస్తుందని కూడా చెప్పారు. తర్వాత సయ ఏషో అంతర్హృదయ ఆకాశ తస్మిన్ అయం పురుష 34వ పేజీలో మనోమయ, మన మనస్సులోనే ఉన్నాడు. మన మనస్సు ఎక్కడుంది? హృదయంలో ఉంది, ఇక్కడ ఉన్నాడు. అమృతో హిరణ్మయ, ఆయనే హిరణ్య గర్భుడు, జ్ఞానస్వరూపుడు. అన్ని ఇంద్రియాలు పనిచేయడానికి, జ్ఞానాన్ని పొందడానికి ఆయనే ఆధారం అని చెప్పి అలా ఉపాసన చేసినప్పుడు ఆ ఉపాసకుడు మరణకాలంలో ఎక్కడికి ప్రయాణం చేస్తాడు అన్నాడు. దానివల్ల ఏమిటి ఫలితం అంటే బ్రహ్మలోకానికి వెళ్తాడు ఆ ఉపాసకుడు. మళ్ళీ కుక్క బల్లి నల్లి పిల్లిలాగా పుట్టకుండా, అంతే కదా. ఉపాసన చేస్తే హీన జన్మలు ఎత్తకుండా, మళ్ళీ మనుష్య జన్మ మనిషి గర్భంలో పడకుండా బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మ పదవిని పొందుతాడు అన్నాడు. ఊరికే తలుచుకుంటేనేనండి, చూడండి ఎంత ఫలితం ఉందో. అలా తలుచుకొని మనస్సులో భావిస్తేనే ఎంతో పుణ్యం వచ్చి అంతరేణ తాలూకే ఏష స్తన ఇవావలంబతే సేంద్ర యోనిహి యత్రాసౌ కేశాంతో వివర్తతే వ్యపోహ్య శీర్షక పాలే. ఇది శుక్లగతి ప్రయాణం. సూర్యద్వారేణ తే విరజా ప్రయాంతి అనేది. ఈ ఉపాసకుడు హృదయ ఆకాశంలో హిరణ్య గర్భుణ్ణి తలుచుకొని ఉపాసన చేసిన అతడు మరణ సమయంలో ఏమవుతుందట, అతని ప్రాణం ఈ సుషుమ్న నాడి ద్వారా బ్రహ్మరంధ్రం గుండా ప్రయాణం చేస్తుంది. అతని యొక్క జీవాత్మ అన్నారు, అతని యొక్క ప్రాణం ఇటు నుంచి ప్రయాణం చేస్తుంది. ఎలా వెళుతుందంటే అంతరేణ తాలూకే, ఇక్కడ అంగిలి మధ్యలో ఉన్నటువంటి కొండ నాలిక ఉంది చూశారా, ఆ కొండ నాలిక ద్వారా సుషుమ్న నాడి అలా పైకి వెళుతుంది, బ్రహ్మరంధ్రం దగ్గరికి, కపాలం దగ్గరికి వెళుతుంది. అంతరేణ తాలూకే ఏష స్తన ఇవావలంబతే, ఆ గోవుకి గనక స్తనములు ఎట్లా ఉంటాయో అలా ఉంటుందట ఈ మధ్య భాగంలో. అక్కడ సుషుమ్న నాడి అట్నుంచి వెళుతుందట. స్తన ఇవావలంబతే స ఇంద్రయోనిహి, అదే శుక్లగతికి మార్గం అన్నారు. ఇంద్రయోని అంటే శుక్లగతి, శుక్లగతి అంటే ఆ శుక్ల మార్గంలో వెళ్ళేటప్పుడు దేవతలందరూ నిల్చొని ఉంటారట, రండి రండి మీరు చాలా మంచి ఉపాసన చేశారు, మీకు వెల్కమ్ చే, రెడ్ కార్పెట్ వేసి మమ్మల్ని పూలు జల్లుతూ పిలుస్తారనమాట. ఏ హే హీతి ఆహవయంతి అన్నారు, రండి 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 అని పిలుస్తారట. మీరు ఉపాసన చేశారు కదా, ఆ ప్రకాశంగా ఉంటుందట ఆ మార్గం అంతా కూడా, మంచి వెలుగుతో ఉంటుందట, చీకటిగా ఉండదు. అందుకని శుక్లం అంటే ఏమిటి, తెలుపు అని అర్థం, తెలుపుకు ప్రకాశం అని అర్థం. ప్రకాశమైన మార్గంలో ప్రయాణిస్తాడు ఈ ఉపాసకుడు అన్నారు. శుక్లగతి ద్వారా ఎత్ర అసౌ కేశ అంతః వివర్తతే, ఎలా కపాలం ఎక్కడంటే కేశ అంతం అంటే మన పాపట కనుక తీస్తే ఆ వెంట్రుకల మొదలు ఉంటుంది చూసారా, కేశం అంటే వెంట్రుకలు, అంతం అంటే మొదలు. వివర్తతే ఎక్కడైతే విడిపడుతున్నాయో, పాపిట తీస్తే ఇక్కడ విడిపడుతుంది కదా, విడిపడ్డప్పుడు ఆ మూల భాగం ఉంటుంది కదా, అక్కడి నుంచి వివర్తతే అంటే ఈ శుక్లగతి ప్రారంభమవుతుందట. ఆ కపాలాన్ని తెరుచుకొని, కంటికి కనపడదండి, సూక్ష్మ శరీరం ప్రయాణిస్తుంది. సూక్ష్మ జీవుడు, ఆ సూక్ష్మ శరీరం అంటే జీవాత్మ ప్రయాణిస్తాడట బయటికి, పుణ్యం చేసుకున్నాడు కనుక శుక్లగతిలో వెళ్తాడు అని చెప్పారు. వ్యపోహ్య శీర్ష కపాలే, శీర్ష కపాలం అంటే ఆ మన కపాలం అంటే మీకు తెలుసు, శీర్ష కపాలం అంటే తల నెత్తి మీద ఉన్నటువంటి భాగాన్ని చీల్చుకొని, అందుకని అక్కడ ఏదైనా క్రాక్ ఉన్నదాన్ని చూస్తారు చనిపోయిన తర్వాత. వీడి క్రాక్ అయితే వాడికి ఇక్కడ క్రాక్ ఎట్లా వస్తుంది కదా, వీడు ఏదైనా మంచి పనులు చేసి ఉంటే కదా, అందుకని అందరికీ రాదండి. అది ఎంతో నిష్ఠ, నియమం, ఆచారం, దైవభక్తి అన్ని విలువలు పాటిస్తూ ఉపాసన చేసే వ్యక్తికి మాత్రమే అక్కడ కనపడుతుంది, కానీ అది అందరికీ కనపడదు. అది అందుకని మన జీవితంలో ఏ ఏ నిష్ఠ ఆచారాలతో ఉంటామో అదే జ్ఞాపకం వస్తుంది మరణ సమయంలో కూడా. అందుకని భగవత్ చింతన చేస్తూ ఉన్నామనుకోండి, సదా సర్వవేళలా చేస్తూ ఉన్నామంటే భగవత్ చింతనతోనే మరణిస్తాం మనం. భగవత్ చింతనతో మరణిస్తే ఏమవుతుందంటే భగవత్ చింతనం భగవత్ లోకానికి వెళతాం అన్నమాట. భగవత్ లోకానికి వెళతాం అని చెప్పి ఇక్కడ హృదయాకాశం ఉపాసన ద్వారా హిరణ్య గర్భ లోకానికి వెళ్తాడు. హిరణ్య గర్భ ఉపాసన చేశాడు కదా, హిరణ్య గర్భుణ్ణి తలుచుకున్నాడు గనక ఎక్కడికి వెళ్తాడు? ఇంజనీర్ని కావాలి కావాలి అనుకున్నాడు, ఏమవుతాడు? ఇంజనీర్ అవుతాడు. డాక్టర్ని కావాలి కావాలి అనుకుంటే డాక్టర్ అవుతాడు. హిరణ్య గర్భుణ్ణి తలుచుకుంటూ ఉపాసన చేస్తూ చేస్తూ ఉంటే ఏమవుతాం? హిరణ్య గర్భలోకానికి వెళ్ళి హిరణ్య గర్భుడికి ఎటువంటి పదవి ఉన్నాయో ఆ పదవులన్నీ మనకు వస్తాయి. అటువంటి పదవులన్నీ, ఆయనకున్న శక్తి, ఆయనకున్న విభూతులు, ఆయనకున్నటువంటివన్నీ కూడా ఈ ఉపాసకుడికి వస్తాయి. అక్కడ నీళ్ల ప్రాబ్లం ఉండదు, కరెంటు ప్రాబ్లం ఉండదు, దోమల ప్రాబ్లం ఉండదు, ఏమి ఉండవు, ఆకలి ప్రాబ్లం ఉండదు, హాయిగా ఆయన అంత సుఖభోగాలతో ఆనందంగా ఉండవచ్చు ఆ ఉపాసన చేయడం వల్ల. ఇక్కడ పడిన కష్టాలు చాలు కదా, ఇంకా అక్కడ కూడా ఎందుకు పడటం? అందుకని ఇక్కడ చేసుకునే పుణ్యకర్మలే మనకు మళ్ళీ మళ్ళీ సుఖాన్ని ఇవ్వడానికి కారణం. చెడు ఆలోచనలు కానీ, చెడు పనులు కానీ, చెడు వార్తలు కానీ మాట్లాడామంటే చెడుగానే వెళ్ళిపోతుంది జీవితం మళ్ళీ అని చెప్పి మన వాళ్ళు ఏది మాట్లాడతావో, ఏది వింటావో, ఏది చేస్తావో అవన్నీ కూడా నీకు కర్మఫలంగా మళ్ళీ నీ దగ్గరికే వస్తాయి నాయన, ఎక్కడికి పోవు అన్నారు. మనం చేసే పనులని మనం డిపాజిట్ చేసుకుంటున్నాం. ఎట్లాగైతే మీరు డబ్బులు సంపాదించి బ్యాంకులో డిపాజిట్ వేస్తారు, మీరు డిపాజిట్ వేస్తే ఎవరిని ఖర్చు పెట్టేది? మీరే కదా ఖర్చు పెడతారు, మీరే కదా ఖర్చు పెడతారు. ఎవరన్నా తీస్తే వాడు ఒప్పుకుంటాడా, సైన్ సరిగ్గా లేదండి మళ్ళీ పెట్టండి అంటాడు వాడు, చూసారా? మనం సంపాదించి మనం బ్యాంకులో వేస్తే మనమే ఖర్చు పెట్టుకుంటున్నాం. అదేవిధంగా మనం చేసిన కర్మలన్నీ కూడా మనమే డిపాజిట్ చేసుకుంటున్నాం బ్యాంకులో. ఆ కర్మల ఫలమే మనం మళ్ళీ మళ్ళీ అనుభవిస్తూ ఉంటాం. అందుకని శాస్త్రం చెప్తుంది, ఇప్పుడు కర్మయోగం చెయ్యి, ఉపాసన చెయ్యి, దైవ కార్యాలు చెయ్యి, చేసిన పాపాల గురించి తలుచుకోవాకు, అవన్నీ కడిగేసుకోవాలి. అంటే పొరపాట్లు చేసుంటావేమో, అది నీకు తప్పని తెలుసు, చేసింది తప్పని నీకు తెలుసు, ఆ చేసిన దానికి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు జపం తపం చెయ్యి కనీసం, ఇప్పుడు పూజ అవన్నీ చెయ్యి, చేస్తూ ఉంటే నీకు అవన్నీ తొలగిపోతాయి అన్నారు. ఆ పాపాలు తొలగిపోయి నీకు పుణ్యం వస్తుంది, పుణ్యం వల్ల బ్రహ్మలోకానికి వెళతావు అని ఇక్కడ వరకు చూసాం క్రిందటిసారి. తర్వాత ఈ యొక్క ఉపాసన వల్ల ఏమిటి ఫలం అనేది, ఏ ఏ ఫలాన్ని పొందుతాడు అని చెప్తున్నాడు. ఎక్కడ ప్రతిష్ఠుడవుతాడు ఈ ఉపాసకుడు, ఎందులో లీనమవుతాడు, ఆ లీనమైన విషయం ఎలా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. తర్వాత పేజీ
భూరిత్యగ్నౌ ప్రతిష్ఠతి, భువ ఇతి వాయౌ సువరిత్యాదిత్యే మహ ఇతి బ్రహ్మణి ఆప్నోతి స్వరాజ్యం, ఆప్నోతి మనసస్పతిం. చక్షుష్పతి శ్రోత్రపతిర్విజ్ఞానపతి ఏతత్తతో భవతి, ఆకాశశరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం. సత్యాత్మ ప్రాణారామం మన ఆన శాంతి సమృద్ధమృతం ఇతి ప్రాచీన యోగ్యోపాస్వ
హిరణ్యగర్భ ఉపాసకుడు మరణిన తర్వాత ఏమవుతాడు అని చెప్తాను. నేను ఊరికి టూకీగా చెప్పాను మీకు, నేను చెప్తే ఎట్లా, ఉపనిషత్తు చెప్పాలి కదా మీకు. అందుకని ముందే మీకు పిక్చర్ ఇచ్చాను అన్నమాట, అది విశేషంగా చూస్తాం ఇప్పుడు. ఇక్కడ భూహు ఇతి, ఈ భూహు భువః సువః మహః వ్యాహృతులు అని చెప్పాను కదా, అవి గుర్తున్నాయా? ఆ భూహు భువః సువః వ్యాహృతి ఉపాసన చేసిన వ్యక్తి ఉపాసకుడు, ఆ హృదయంలో ఆ హిరణ్య గర్భుణ్ణి ధ్యానించిన వ్యక్తి ఆ లోకాలకు వెళతాడు అని చెప్తున్నారు. భూహు ఇతి ఈ ప్రకారంగా పరమాత్మ ప్రతిపత్తి మార్గాన్ని పొందినవాడు అని అర్థం. ఆ శుక్లగతి మార్గాన్ని పొందినవాడు. భూహు ఇతి అగ్నౌ ప్రతిష్ఠతి, భూహు అనే వ్యాహృతి రూపమైనటువంటి అగ్నియందు, అగ్నిదేవతయందు ఉంటాడు. ప్రతిష్ఠతి అంటే చేరతాడు, ఉంటాడు, నివసిస్తాడు అని అర్థం. భూ అనే వ్యాహృతి యందు నివసిస్తాడు, ఐక్యమవుతాడు అని అర్థం. భువ ఇతి వాయువు, భువ అనే వ్యాహృతి యందు వాయునందు, భువ అంటే వాయువు ప్రతిష్ఠతి, ప్రతిష్ఠతి మనం ప్రతిదానికి చేర్చుకోవాలి. భువ ఇతి వాయువు ప్రతిష్ఠతి అని చెప్పుకోవాలి. వాయువునందు ప్రతిష్ఠుడవుతాడు, ప్రతిష్ఠుడవటం అంటే ఏమిటి, అందులో నిలుస్తాడు అని అర్థం. సువరిత్యాదిత్యే సువహ తృతీయ వ్యాహృతి, మూడవ వ్యాహృతి, సువహ అనేటువంటి తృతీయ మూడవ వ్యాహృతి అయినటువంటిది ఆదిత్యుడి యందు ప్రతిష్ఠుడవుతాడు. ఆదిత్యుని యందు ప్రతిష్ఠుడగుచున్నాడు అని అర్థం. మహ ఇతి బ్రహ్మణి, మహ అనే వ్యాహృతి, మహ అనేటటువంటి నాలుగవ వ్యాహృతి. ఆ వ్యాహృతి దేన్ని తెలుపుతున్నది అంటే ఇక్కడ బ్రహ్మమునందు ప్రతిష్ఠతి. ఇక్కడ బ్రహ్మం అంటే హిరణ్య గర్భ అని అర్థం. ఆ పర సగుణ ఈశ్వర అని చెప్పుకోవాలి. సగుణ ఈశ్వర అని హిరణ్య గర్భుణ్ణేమో అంగిదేవత అన్నాం, మిగతా దేవతలందరినేమో అంగదేవత అన్నాం. అంగదేవతలందరూ అంగిదేవతలో ఉంటారు. చెయ్యి, కాలు, కాలు కాదండి, చెయ్యి, చెయ్యి, కాలు, ఇవన్నీ కూడా అంగాలు అన్నాం. ఇవన్నీ చేరినటువంటి శరీరం అంగి అన్నాం. సో అంగములన్నీ కలిపితే కదా శరీరం, అంగి అంటాం. ఇది శాస్త్ర పదం. వ్యష్టి, సమష్టి ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పినటువంటి పర్యాయ పదాలు. అంగములన్నీ కూడా కలిపితేనే అంగి అవుతుంది. అదేవిధంగా దేవతలందరూ, అంగదేవతలందరూ కలిపితే అంగీ దేవత హిరణ్య గర్భుడు. కనుక ఆ హిరణ్య గర్భుణ్ణి ఉపాసిస్తేనే ఈ శరీరంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా సరిగ్గా పనిచేస్తారు. అందుకని ప్రతి అంగము ముఖ్యమే కదా, అన్నీ కలిస్తే కదా శరీరం, లేకపోతే శరీరం ఎక్కడుందండి? శరీరం అన్ని అంగములు కలిస్తేనే శరీరం. అదేవిధంగా అందరు దేవతలు ఉన్నప్పుడు హిరణ్య గర్భ దేవతని, ఉపాసించినప్పుడు అంగీ దేవతని, ఆ దేవతల్లో ప్రతిష్ఠుడవుతాడు ఈ ఉపాసకుడు. మహా ఇతి బ్రహ్మమునందు, ఆ సగుణ ఈశ్వరునందు, భగవంతుడి యందు, పరమాత్ముని యందు. ఆ హిరణ్య గర్భుడంటే నాలుగు తలలు ఉన్నటువంటి బ్రహ్మదేవుడు అని అర్థం, అంతకంటే ఏం లేదు. చతుర్ముఖ బ్రహ్మ అంటాను చూడండి, చతుర్ముఖ బ్రహ్మ అనేటువంటిది పురాణాల్లో చెప్పబడింది. ఉపనిషత్తుల్లో ఆ చతుర్ముఖ బ్రహ్మనే హిరణ్య గర్భుడు అని పిలుస్తుంది. అది తేడా. పురాణాల్లో చెప్పినటువంటి బ్రహ్మదేవుడు ఉపనిషత్తుల్లో హిరణ్య గర్భుడని పిలువబడుతున్నాడు. బ్రహ్మ దేవానాం ప్రథమ సంభభూవా అన్నాడు. ఈ బ్రహ్మదేవుడు దేవతలందరికంటే ముందు పుట్టాడట. ఈశ్వరుడి నుంచి మొదట పుట్టినవాడు ఈ బ్రహ్మదేవుడే. ఆ ఈశ్వరుడు ఏం చేశాడు, నేను పుట్టించాను కదా, ఇంకా నువ్వు అందరినీ పుట్టించు అన్నాడు ఆయన. అందుకే బ్రహ్మదేవుడికి సృష్టికర్త అన్నాం. బ్రహ్మదేవుడికి బ్రహ్మదేవుడు సృష్టికర్త అన్నాం. ఈశ్వరుడు కాదా సృష్టికర్త అంటే, ఈశ్వరుడు రెస్ట్ తీసుకుంటున్నాడు, రిక్లైన్, శయనం మీద శేషతల్ప సాయి, నువ్వు చేస్తూ ఉండు నేను చూస్తూ ఉంటానని అన్నాడు ఆయన. అందుకని బ్రహ్మదేవుడే సృష్టి చేసింది. బొమ్మను చేసి ప్రాణము పోసి అని చెప్తారు చూడండి. ఆ బ్రహ్మదేవుడు కూర్చొని ఆ మన తల రాతలన్నీ రాశాడట అంటుంటారు అందరు. ఆయన బ్రహ్మ రాసిన తలరాత అంటుంటారండి. తలరాత ఆయన రాయలేదండి, మనం రాసిన దాన్ని ఆయన ఇక్కడ చెక్కాడు మనకు. మనం చేసుకున్న కర్మలన్నింటినీ కూడా ఆయన మన నుదుటి మీద, నువ్వు ఇదిగో ఈ కర్మలు చేసావని చెప్పి స్టిక్ చేశాడు, మనకు అతికించేశాడు అనమాట. నువ్వు చేసిన కర్మలన్నీ ఇవన్నీ ఉన్నాయి నాయన, అవన్నీ నువ్వు అనుభవించు అని పంపిస్తాడు. మనం ఏమంటామంటే, తలరాతండి ఎవరు రాశారు అంటే, బ్రహ్మదేవుడు రాశాడంట. చేసిన అక్రమం అంతా చేసి బ్రహ్మదేవుడు రాశాడంటావు ఎందుకు, ఆయనకేం పని, బ్రహ్మదేవుడు ఎందుకు రాస్తాడు. కనుక ఆ బ్రహ్మదేవుడే ఇక్కడ హిరణ్య గర్భుడు అని పేరు. ఓకే, ఎందుకండి ఈ కథ చెప్తారు మధ్యలో అంటే, కష్టంగా ఉంది కదా మీకు, కొంచెం తేలికగా ఉండడం కోసం చెప్తున్నా. కథ కాదు నిజంగానే. అయితే ఏమిటి ఇప్పుడు, అందులో ఆ దేవతల్లో ఆదిత్యుడిలో అగ్నిలో ప్రతిష్ఠుడు అవుతాడు. ప్రతిష్ఠుడైన తర్వాత అందులో నిలిచిన తర్వాత ఇంకా ఏమిటి ఆ హిరణ్య గర్భుడి యొక్క వైభవం అంటే, ఆప్నోతి స్వారాజ్యం అన్నారు. ఆప్నోతి స్వారాజ్యం, స్వారాజ్య భావమును పొందుతాడు. ఆప్నోతి అంటే పొందుతాడు. ఏమిటది అంటే స్వరాజ్యం, స్వరాజ్యం అంటే సొంత రాజ్యాన్ని పొందుతాడు. అంటే కార్పొరేషన్, ఎంఎండి ఇదంతా లేకుండా, వాళ్ళ యొక్క పట్టా వీళ్ళ పట్టా అని కాకుండా, ఈ ల్యాండ్ వాడ గవర్నమెంట్ సీజ్ చేయటం ఇట్లాంటివన్నీ ఉండవు. స్వరాజ్యం అంటే తన యొక్క సొంత రాజ్యాన్ని పొందుతాడు ఫ్రీగా అన్నమాట, ఎవరు కంట్రోల్ చేయకుండా స్వరాజ్యాన్ని పొందుతా అంటే స్వతంత్రాన్ని పొందుతాడు. తర్వాత ఆప్నోతి స్వరాజ్యం, ఆప్నోతి మనసపతిం, తన మనస్సుకు అధిపతి అవుతాడు అన్నాడు. మనస్సుకి అధిపతి అవుతాడు. ఆధిపత్యం అని అర్థం. పతి అంటే అధిపతి, ఆధిపత్యం, సావరనిటీ అంటారు ఇంగ్లీష్లో. సావరనిటీ అంటే పవర్ అన్నమాట, కమాండ్ అనమాట. మనస్సుకు పతి అవుతాడు, మనస్సుకు దాసుడు కాకుండా మనస్సుకు పతి అవుతాడు. ఇప్పుడు ఏమిటి ఇక్కడ దాసులు మనస్సుకి. అదే ఆ దేవతల ఉపాసన చేసి హిరణ్య గర్భ పదవిని పొందితే మనస్సుకు మనం అధిపతులం అవుతాం, మనస్సు మన చేతుల్లో ఉంటుంది అని అర్థం. వాక్పతి, వాక్కు దేవ, వాక్కు కూడా పతి అవుతాడు అంటే అధిపతి అవుతాడు. చక్షుష్పతి, చక్షువుల కళ్ళకు కూడా, నేత్రాలకు కూడా అధిపతి అవుతాడు. అధిపతి అవుతాడంటే ఏమిటి అర్థం, ఒక శరీరంలో ఉంటే ఆ శరీరంలో మాత్రమే, ఆ కన్నుకు మాత్రమే తను బాధ్యుడు. కానీ హిరణ్య గర్భుడు అంటే సమష్టి కదా, కనుక అధిపతి అంటే అన్ని నేత్రాలు కూడా ఆయన పర్యవేక్షణలో ఉంటాయి, అన్ని వాక్కులు ఆయన పర్యవేక్షణలో ఉంటాయి. ఎవరు, ఆ ఉపాసకుడి పర్యవేక్షణలో ఉంటాయి అని అర్థం. అధిపతి అంటే ఈ కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ కూడా మనస్సు, అన్ని మనసులు ఆయన ఆధిపత్యంలో ఉంటాయి. ఇప్పుడంటే ఒక మనస్సుకే మనం కాసేపు కంట్రోల్ చేస్తాం, కాసేపు కంట్రోల్ చేయలేకపోతాం, కానీ అలా కాదు, అన్ని మనసులు నా చేతిలోనే ఉంటాయి అన్నారు. ఇప్పుడు అన్ని నదులు సముద్రంలో ఉన్నాయా లేవా? ఇక్కడైతే పొంగుతాయి, కాస్త ఉంటేనే. ఈ నదులన్నీ చూడండి, కృష్ణానది, గోదావరి నది, అన్నీ పొంగుతూ ఉంటాయి. సముద్రంలోకి పొమ్మనండి, పోయిన తర్వాత ఏమవుతాయి? పొంగుతాయా? అందులో కలిసిపోతాయి. కలిసిపోయిన తర్వాత ఆ సమస్త సమష్టి భావాన్ని పొందుతాయి. అట్లాగనమాట. శ్రోత్రపతి, ఈ చెవుల శబ్దానికి, శ్రవణ ఇంద్రియానికి కూడా అధిపతి అవుతాడు. విజ్ఞానపతి, విజ్ఞాన అధిపతి అవుతున్నాడు. బుద్ధి అన్నమాట, దానికి కూడా అధిపతి. తర్వాత ఏతత్తతో భవతి, తతః తర్వాత, వీటన్నిటికీ అధిపతి అయిన తర్వాత, తతః తర్వాత, ఏతత్ అంటే ఇప్పుడు చెప్పబోయేటటువంటిది, తర్వాత వచ్చేది, ఇంతవరకు చెప్పిన తర్వాత, ఏతత్ ఆకాశ శరీరం, ఆకాశ శరీరం బ్రహ్మ ఇది భవతి. ఆకాశ శరీరం అంటే ఆకాశము వలె సూక్ష్మ శరీరము పొందుతాడు. ఈ శరీరాన్ని వదిలిపెట్టేశాడు కదా, ఇవన్నీ వెళ్ళిపోతూ ఉన్న ఇంద్రియాలన్నీ కలిసి సూక్ష్మ శరీరంలో ఉపాసకుడు ప్రయాణం చేస్తున్నాడు. శుక్లగతిలో ప్రయాణం చేస్తూ చేస్తూ హిరణ్య గర్భలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సూక్ష్మ శరీరాన్ని ఇస్తాడు దేవుడు, ఇంకొక సూక్ష్మ శరీరాన్ని. ఆ శరీరంలో ఉంటాయి, ఈ ఉపాసకుడు ఆ శరీరంలో ఉంటాడు. సూక్ష్మ శరీరంలో కంటికి కనపడదన్నమాట, అంతటి సూక్ష్మ శరీరంలో ఉంటాడు. ఆ శరీరం ఉన్నప్పుడు ఎలా ఉంటాడు అని చెప్తున్నారు. ఇప్పుడు సూక్ష్మ శరీరాన్ని పొంది ఆకాశము వలె అని అర్థం. ఆకాశ శరీరం అంటే మనకు ఆకాశం కనపడుతుందండి, చోటు కనపడుతున్నదా? చోటు ఉందా లేదా? ఉన్నది. మరి కంటికి కనపడదే ఉంటే, కంటికి కనపడటం లేదు కనుక లేదంటారా? లేదంటే మీరు ఎట్లా కూర్చున్నారు ఇక్కడ? ఉన్నది, కంటికి కనపడదు అంటే ఎలా ఉండి ఉండాలి? కంటికి కనపడకుండా సూక్ష్మంగా ఉన్నది అని అర్థం. అదేవిధంగా ఈ ఉపాసకుడు కూడా ఆకాశం లాంటి కనపడనటువంటి సూక్ష్మ శరీరంలో ఉంటాడు అని అర్థం. అందుకనే మన వాళ్ళు నమ్ముతారు ఏమిటి, వీళ్ళు మరణించిన తర్వాత ఎక్కడికో పోయి ఉంటాడు, ఎక్కడో ఉండుంటాడు, పాపం ఎక్కడున్నాడో ఏమో, ఎట్లా ఉన్నాడో ఏమో, తింటున్నాడో లేదో, నిద్రపోతున్నాడో లేదో అనుకుంటాం, మనం నమ్ముతాం. మన హిందూ ధర్మశాస్త్రంలో ఏం చెప్తారంటే, జీవుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టినా కూడా, ఈ యొక్క శరీరాన్ని వదిలిపెట్టినా కూడా ప్రయాణిస్తూనే ఉంటాడు అని చెప్తామా లేదా? ఆ నమ్మకం ఉంది మన ఇతర మతాల్లో కూడా ఉన్నది, కానీ మన మతంలో ఇంకా ఎక్కువ. కనుక ఈ శరీరం వదిలిపెట్టినంత మాత్రం ఎక్కడికి పోవండి మనం, అందుకని దిగులు పడాల్సిన పని లేదు. నెక్స్ట్ బాడీ బుక్ అయిపోయింది అందరికీ, మీకు కాదు, మీరందరు జీవన్ముక్తులు కదా. నెక్స్ట్ బాడీ కావాలనుకుంటే మీ ఇష్టం, వద్దంటే ముక్తులే, జీవన్ముక్తులు. అందుకని మన కర్మలన్నింటినీ కూడా నిష్కామంగా చేస్తూ వాటిని వదిలిపెట్టేసామనుకోండి, ఆ ఫలాన్ని మనకి మళ్ళీ శరీరం ఉండదు. నేను చేస్తున్నాను, నాది నాది, నేను నా వాళ్ళు నేను చేస్తున్నా, అహం మమకారం ఉంటే మళ్ళీ శరీరం వస్తుంది. ఆ కొబ్బరికాయలో కొబ్బరి ఎండిపోయిన తర్వాత కురిడి అవుతుంది చూసారా, కురిడి, ఇలా ఊపండి టక్ 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 శబ్దం వస్తుంది. అట్లా కావాలి మనం. ఈ శరీరం అనే కొబ్బరికాయలో ఉంటూనే ఆ లోపల సూక్ష్మ శరీరం కురిడిలాగా కావాలి, ఎటువంటి అభిమానం లేకుండా. పచ్చి కొబ్బరి తీయాలంటే ఎంత కష్టం చూడండి. అందుకని మన అహంకారం మమకారం కూడా పచ్చి కొబ్బరి లాంటిది, అది శరీరానికి అంటుకొని గట్టిగా, నా శరీరం నా శరీరం, మా అబ్బాయి మా అమ్మాయి, మా మనవరాలు మా మనవుడు అనేటువంటి అహంకారం మమకారం, నా ఇల్లు నా కారు నాది నాది అనేటువంటి ఈ మమకారం ఉన్నంతసేపు మళ్ళీ శరీరంలో పడతాం. అది పచ్చి కొబ్బరి లాంటిది, ఎందుకంటే దానికి పెంకుతో ఇంకా విడిపడలే, అది బాగా పక్కం అయిపోయి ఎండిపోవాలి లోపల వైరాగ్యంతో. వైరాగ్య వివేకాల వల్ల నేను నాది అనే భావన వదిలిపెట్టి ఇదంతా పరమాత్ముడిది, ఈ శరీరం కూడా పరమాత్ముడిదే అనేటువంటి భావన రావాలి. జ్ఞానపూర్వకంగా విజ్ఞానంగా నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకున్న రోజు ఈ కురిడిలాగా ఈ శరీరంలో ఉంటామే కానీ ఇది ఒక పెంకు లాంటిది. పాము శరీర దాని చర్మాన్ని వదిలిపెడితే అహిర్నిర్వయని అంటారు దాన్ని బృహదారణ్యక ఉపనిషత్తులో. పాము దనక శరీర చర్మాన్ని వదిలిపెడితే చూసారా, వదిలిపెట్టిన తర్వాత నా శరీరం చూస్తుంటుంది అది నా చర్మం అని చెప్పి దానికి ఏమైనా అభిమానం ఉంటుందా? వదిలిపెట్టినప్పుడు దాని మీదనే ఉంటుంది కానీ దాన్ని పట్టించుకోదు అది. అదేవిధంగా పాము దాని యొక్క చర్మాన్ని వదిలిపెట్టినట్టుగా మనం ఈ యొక్క శరీరం మీద అభిమానాన్ని వదిలిపెట్టాలి. చనిపోయిన తర్వాత కాదండి, ఇప్పుడే చనిపోయిన తర్వాత వదిలిపెట్టేదేముంది, అందరూ వదిలిపెడతారు, అప్పుడు వదిలిపెట్టి తీరతాం. అసలు చనిపోయే మాట అంటేనే భయం స్వామిని నేను క్లాసుకు రాను. అందుకే నీడ చాలామంది తగ్గిపోయినారు జనం. దానికి ధైర్యం ఉండాలి. కొంతమందికి అది వినడమే ఇష్టం ఉండదు. అందుకని ఏదన్నా శివయాత్ర జరుగుతుంటే అటు చూస్తుంటే ఇడిపోతాడు వాడు. అమంగళం అంటారు శాస్త్ర ప్రకారం, అది అమంగళం కాదు. వాళ్ళకి చుట్టూ ప్రదర్శనం చేస్తే చాలా పుణ్యంట. ప్రేతాత్మ భగవంలో లీనమై ఉంటుంది కనుక అది మంగళం అని చెప్పంటారు. కనుక ఇవన్నీ కూడా వినేటప్పుడు ధైర్యంగా వినడం నేర్చుకోవాలి. అంతేగాని భయపడి ఇంట్లో కూర్చున్నంత మాత్రాన మరణం రాకుండా ఉంటుందా ఏమిటి? అందుకే మన వాళ్ళు చెప్తారు, కుక్క వెంపడి పడుతూ ఉంటే పరిగెట్టాం అనుకోండి వచ్చి కాలు పట్టుకుంటుంది. కోతి అయినా అంతే, కుక్క అయినా అంతే కదా, వేయని ఇట్లా చూసామంటే పారిపోతుంది. అందుకని మృత్యు మృత్యు అని భయపడే వాళ్ళకి తొందరగా మృత్యు వస్తుంది. భయపెడుతూ ఉంటుంది వాడిని, చనిపోయేది ఒకసారి అయితే వాడిని ప్రతిక్షణం చంపుతుంది అది మృత్యు. నాక మృత్యువ అదేమిటి అసలు? ఆ మృత్యు అనేది శరీరానికి, ఈ శరీరం వస్తుంది పోతుంది, ఈ పాత శరీరం పాతబడిపోయింది పోతుంది ఇంకో శరీరం నాకేంటి అని అనుకోవాలి. అలా ధైర్యంగా ఉన్నవాడికి ఆ మృత్యు భయమే ఉండదు అస్సలు. కనుక ఈ సూక్ష్మ శరీరాన్ని పొందిన తర్వాత ఎటువంటిది ఆ సూక్ష్మ శరీరం? మూర్తం సత్యాత్మ అని అన్నారు ఇక్కడ. సత్యాత్మ అంటే మూర్తము అమూర్తము, కంటికి కనపడేటటువంటిది కంటికి కనపడనటువంటిది అన్నారు. సత్యాత్మ అంటే కంటికి కనపడి కనపడనటువంటిది. మూర్తం అంటే కంటికి కనపడేది పృథివీ, జలం, అగ్ని. కంటికి కనపడనటువంటిది వాయు, ఆకాశం, అమూర్తం. మూర్త అమూర్తం మూర్త అమూర్తం. సత్ మూర్తం ప్రపంచం, త్యత్ అమూర్త ప్రపంచం. సత్యం ఇరికి ఇల్లయా, దాన్ని ఇట్లా విభజించాలి, సత్ త్యత్ అని. అగ్ని, పృథివీ, జలం కనపడేటటువంటివి సత్. త్యత్ అంటే అమూర్తం కనపడినటువంటిది ఆకాశ, వాయు. మూడు రెండు కలిపితే సత్యం. సత్యాత్మం ఎవరి శరీరం అయితే కనపడి కనపడకుండా ఉంటుందో అన్నారు. అలా ఉంటుందట ఉపాసకుడు యొక్క శరీరం కూడా. ప్రాణారామం ప్రాణములందను క్రీడించువాడు అన్నాడు. ప్రాణములందు క్రీడిస్తూ ఉంటాడట. అన్ని పంచప్రాణాలు ఉన్నాయి కదా, ఆ ప్రాణాలన్నిటి కూడా అన్నింటిని ఎందు ఆయన క్రీడిస్తూ ఉంటాడట ఉపాసకుడు. ప్రాణారామం అన్నారు. మన ఆనందం, ఆనంద స్వరూపమైనటువంటి మనస్సు ఉంటుందట. ఎప్పుడూ ఆనందంగా ఉంటుందట ఆ మనస్సు. ఆనంద స్వరూపం మన ఆనందం. అన్ని మనస్సులు సాత్వికంగా, ఇప్పుడు మన మనస్సు బాగలేదంటే మనస్సు లోపం కాదు, అది మనం పెంచుకున్నటువంటి రాగద్వేషాల వల్ల మనస్సు బాధపడుతోంది. కానీ మనస్సు బేసికల్లీ బై ఇట్స్ నేచర్ ఇది ఆనంద స్వరూపం. మనం చేసుకున్నటువంటి ఈ ప్రొజెక్షన్ సబ్జెక్టివిటీ ఉంది చూసారా. మన యొక్క కళ్ళద్దాలు పెట్టుకొని చూసామనుకోండి, పచ్చ కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తే లోకం ఎట్లా కనపడుతుంది? పచ్చగా కనపడుతుంది. అదేవిధంగా మన మనసులో రాగద్వేషాలు కోపతాపాలు పెట్టుకుంటే ఆ మనస్సు రూపంగా చూస్తే అన్నీ అలాగే కనపడతాయి. అట్లాంటి రూప సబ్జెక్టివిటీ అంటే ప్రొజెక్షన్ లేకుండా మనం ప్రొజెక్ట్ చేయకూడదు ఏది కూడా. ఈశ్వర సృష్టిని ఈశ్వర సృష్టిగా చూస్తే అందులో దోషమే లేదు, మన మనసులో కూడా దోషం లేదు. కల్మషాన్ని మనం పెంచుకుంటున్నాం, మనలో మనమే కోరికలు రాగం ద్వేషాల వల్ల ఈర్ష అసూయల వల్ల మన యొక్క మనస్సు కలుషితం అయిపోయి ఆ మనస్సులో దుఃఖం ఏర్పడుతుంది. అంతేకాని శాస్త్రం ఏం చెప్తుంది, కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు, నీ మనస్సే నీకు శత్రువు, నీ మనస్సే నీకు మిత్రుడు అన్నాడు. కనుక మన మనస్సుని మన శత్రువుగాను మార్చుకోవచ్చు, మిత్రుడుగాను మార్చుకోవచ్చు. సత్సంగం సద్గ్రంథ పఠనం చేస్తూ సన్మార్గంలో ఉంటే మిత్రుడవుతుంది మనస్సు. ఈ రెండు మూడు లేకుండా మనకు దుర్జనులతో అంటే దుస్సాంగత్యం, ఆ పఠనం పుస్తకాలు అవన్నీ చూస్తుంటే స్టార్ డస్టులని చదువుతూ లోకల్ మ్యాగజైన్లని చదువుతూ ఉంటే ఏం మనస్సు శుద్ధంగా ఉంటుంది మనిషికి? దైవ చింతన, దైవ ప్రార్థన, సత్సాంగత్యం, మంచి వాళ్ళతో సాంగత్యం ఉంటే మంచి మనస్సు, మంచి ఆలోచనలు వస్తాయి. అలా లేకుండా ఎప్పుడు డబ్బుల గురించి ఆలోచించేవాళ్ళు, ప్రాపంచిక విషయాల గురించి ఆలోచించేవాళ్ళు, డబ్బు 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 అంటారు. ఇల్లు కారు వాకిలి తప్ప వాళ్ళకి వేరే ఆలోచన ఉండదు. అట్లాంటి వాళ్ళకి అవతల వాళ్ళని చూసి ఇంకా ఈర్ష అసూయలు పెరుగుతుంటాయి. వాళ్ళతో సహవాసం చేస్తే మనకు అవే ఆలోచనలు వస్తాయి. కాబట్టి మనసుని ఆనందంగా మలుచుకోవడానికి మార్గాలు చెప్పింది శాస్త్రం. మన ఆనందం అన్నాడు. ఈ ఉపాసకుడు మనస్సు యొక్క ఆనంద స్వరూపాన్ని అనుభవిస్తూ ఉంటాడు. మన ఆనందం శాంతి సమృద్ధం, శాంతిని సమృద్ధిగా అనుభవిస్తూ ఉంటాడు. ఆ ఉపశమాన్ని శాంతిని, ప్రశాంతతని, సమృద్ధిం, నిండి శాంతంతో నిండి ఉంటాడు. మనకొచ్చే శాంతి ఏమిటి? పీసు, పీసెస్గా ఉంటుంది మన పీసు. ఈ పీస్ వచ్చి పొద్దున వచ్చిందండి, మధ్యాహ్నం ఉంటుందో ఉండదో, సాయంత్రం ఉంటుందో ఉండదో. ఈ శాంతి అశాంతి అయిపోతున్నది కదా, మన పీస్ పీసెస్ అయిపోతుంది అన్నాడు. అట్లాంటి ప్రాబ్లం ఉండదు. ఉపాసన చేశాడు కనుక సమృద్ధిం అన్నాడు, నిండుగా ఉంటుంది అట శాంతి, ఎప్పుడూ ఉంటుంది అని అర్థం. శాంతి సమృద్ధం అమృతం, శాంతి సమృద్ధం అమృతం అన్నాడు. ఎటువంటి సమృద్ధి? శాశ్వతంగా ఉండేది. అమృతం అంటే శాశ్వతంగా ఉంటుంది ఆ శాంతి. అందుకని శాంతిగా ఉన్నప్పుడు పోతుందేమో పోతుందేమో అని భయంతో శాంతి లేకుండా పోతుంది. శాంతి సమృద్ధిగా ఉండాలి. మీకు ఎల్లప్పుడూ ఉండే శాంతి కావాలా, వచ్చే పోయే శాంతి కావాలా? ఇదేం ప్రశ్న స్వామిని, ఇలా అడుగుతారు. వచ్చే పోయే శాంతి ఎవరికి కావాలండి? ఎప్పుడు ఉండే శాంతి కావాలి అన్నాడు. ఎప్పుడు ఉండే శాంతి కావాలి అంటే దానికోసం ఏం చేస్తున్నావు నువ్వు? శాస్త్రం అడుగుతుంది, ఏం చేస్తున్నావు? అయినా కాస్త ఉపనిషత్ చదువుతున్నావా, భగవద్గీత చదువుతున్నావా, మహాత్ముల సన్నిధికి వెడుతున్నావా? లేకుండా శాశ్వత శాంతి కావాలంటావు, ఎలా ఇస్తాను నేను ఇవ్వను అంటుంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అంటారు చూడండి మన వాళ్ళు కదా. నువ్వు చేసుకున్నట్లుగానే నీకు శాంతి కూడా వస్తుంది. శాంతి లేని చోట శాంతి కోసం నువ్వు వెతుకుతున్నావు, ఆ వస్తువుల్లో శాంతి వెతుకుతున్నావు, శాంతి లేదు. ఉండేది శాంతి కాలనీలో, శాంతి లేదు. పేరుకు ప్రశాంతి, పేరు శాంతి, కానీ శాంతి లేదన్నాడు. కనుక శాంతి కోసం ఏం చేయాలని చెప్పి శాస్త్రం చెప్పింది. దైవ చింతనే శాంతిని ఇస్తుంది. ఏమండి దైవ చింతన చేస్తున్నాం కదండి, చూడండి నా ముఖాన ఎన్ని గంధం బొట్టు, చందనం బొట్టు. మళ్ళీ అక్కడ యాగం యజ్ఞం చేస్తే అదొక కొంచెం తెచ్చుకున్నాను. ఇది గురువాయూరప్పది, ఇది అయ్యప్పది, ఇది ఆంజనేయ స్వామిది, అన్ని రకాల కుంకాలు ఉంటాయి ఇంట్లో. శాంతి లేదు కదండి అన్నాడు. అదే భక్తి అంటే మనస్సును ఎలా ఉంచుకున్నావు, ఎంతసేపు చింతన చేస్తున్నావు, ఏ ఆలోచనలు చేస్తున్నావు. కనుక మనం అనుకునే భక్తి భక్తి కాదండి. నేను నిజమైన భక్తుడినైతే నాకు శాంతి వచ్చి తీరాలి. నిజమైన భక్తుడినైతే నా దుఃఖం పోయి తీరాలి. అంటే నా భక్తిలో ఏదో లోపం ఉన్నదన్నమాట. శాంతి రాలేదు, దుఃఖం పోలేదు అంటే సంథింగ్ రాంగ్ ఇన్ దాట్. అంటే ఏదో లోపించింది అందులో. ఆ లోపాన్ని ఎలా పూర్తి చేసుకోవాలి? మహాత్ముల దగ్గరికి వెళ్ళాలి. మంచి పుస్తకాలు చదివితే అందులో చెప్తుంది ఇలా చెయ్యి ఇలా చెయ్యి అన్నారు. భక్తిలో కూడా మెట్లున్నాయి కదా. ఆ శాంతి సమృద్ధం అమృతం అన్నారు. ఇది ప్రాచీన యోగ్య ఉపాస్వ. ఈ విధంగా, ఇతి అంటే ఈ విధంగా, ప్రాచీన యోగ్య, ఓ ప్రాచీన యోగ్య అని శిష్యుణ్ణి సంబోధిస్తున్నారు గురువుగారు. ప్రాచీన యోగ్య అంటే నిత్య నైమిత్తిక కర్మలన్నీ చేసి ఉన్నటువంటి ఆ వ్యక్తి, శుద్ధమైనటువంటి వ్యక్తి, నువ్వు ఈ విధంగా ఉపాసన చెయ్యి. ప్రాచీన యోగ్య ఉపాస్వ అంటే ఉపాసించు అని అర్థం. ఉపాసించు, నిత్య నైమిత్తిక కర్మల ద్వారా నువ్వు ప్రాచీన యోగ్యం అనేదానికి ఇక్కడ శంకరాచార్యుల వారు కర్మకాండలో విధించినటువంటి ఆ నియమాలన్నీ పాటిస్తూ, పంచమహాయజ్ఞాలు చేస్తూ, ప్రాచీనంగా శాస్త్రంలో చెప్పబడినటువంటి కర్మలన్నీ అనుష్ఠానం చేయడం వల్ల యోగ్యుడైనటువంటి వాడా నువ్వు, ఇప్పుడు ఉపాసన చెయ్యి అని చెప్తున్నారు. అందుకని ఉపాసన చేయడానికి అర్హతలు కావాలిట ముందు. అలా ఊరికి వెళ్ళి ఉపాసన చేయలేమండి. చిత్తశుద్ధి ఉన్నవాడే ఉపాసనకు అర్హుడు. అందుకని అందరికీ సేవ చేసి 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 మనసు శుద్ధి కావాలి. మహాత్ములకు సేవ చేయటం, గురువుకు సేవ చేయటం, భగవంతుడికి సేవ చేయడం, సేవ చేయంగా చేయంగా మనసు శుద్ధిపడిన తర్వాత నువ్వు ఉపాసనకు అర్హుడవుతావు. ప్రాచీన యోగ్య ఉపాసన చేయినాయన, ఈ విధంగా అటువంటి స్వరూపాన్ని నువ్వు పొందుతావు ఈ ఉపాసన వల్ల అని చెప్తున్నారు. తర్వాత ఏడవ అనువాకం.
పృథివ్యంతరిక్షం ద్యౌర్దిశో వాంతర దిశాః, పృథివ్యంతరిక్షం ద్యౌర్దిశో వాంతర దిశాః, అగ్నిర్వాయురాదిత్యశ్చంద్రమా నక్షత్రాణి, అగ్నిర్వాయురాదిత్యశ్చంద్రమా నక్షత్రాణి, ఆప ఓషధయో వనస్పతయ ఆకాశ ఆత్మా, ఆకాశ ఆత్మ ఇత్యధిభూతం, అథాధ్యాత్మం ప్రాణో వ్యానోపాన ఉదాన సమాన, వ్యానోపాన ఉదాన సమాన, చక్షుశ్రోత్రం మనోవాక్వక్, చర్మమాగుస్సగుస్నామాస్థి మజ్జాం, స్నామాస్థి మజ్జాం ఏతదధివిధాయ ఋషిరవోచత్. పాంక్తం వా ఇదగుం సర్వం, పాంక్తేనైవ పాంక్తగ్ స్పృణోతీతి, తేనైవ పాంక్తగ్ స్పృణోతీతి.
వేరొక ఉపాసన చెప్తున్నారు ఇప్పుడు. పాంక్త బ్రహ్మ ఉపాసన, పాంక్త బ్రహ్మ ఉపాసన. సో హృదయాకాశ ఉపాసన అయిపోయింది. పాంక్తం అంటే ఐదు ఉన్నారు. పాంక్తం అంటే ఐదు, ఐదుతో కూడినటువంటిది అని అర్థం. ఐదుతో కూడినటువంటిది ఏమిటది అంటే భూత పాంక్తం మొదట మూడు పాంక్తాలు చెప్తున్నారు. భూత పాంక్తం మూడు కలిసి ఉంటుందన్నమాట. మూడు జట్లు అంటారు చూసారా, జట్టు ఒక ఐదులు, ఒక జట్టులో ఐదుగురు ఉంటారండి, అలా మూడు జట్లండి. జట్టు అంటే తెలుసా, ఆటలు ఆడే వాళ్ళకి తెలుస్తుంది. గ్రూప్ ఇంగ్లీష్లో చెప్తారు చూడండి, నేను తెలుగులో చెప్తుండే, అట్లయితే నేను ఇంగ్లీష్లోనే తీసుకుంటా క్లాసు. నేను ఇంగ్లీష్లో మాట్లాడితే మీరు నాకు తెలుగు చెప్పాలి. జట్టు, ఒక జట్టులో ఐదుగురు ఉంటే ఒక పాంక్తం అండి, అలా మూడు జట్లండి. బాహ్యమైనటువంటి పాంక్తం, బయట ఉన్నటువంటి పాంక్తం అన్నారు. ఏమిటి ఆ మూడు జట్లంటే, మొదటిది అది భూత పాంక్తం అన్నారు. అంటే ఈ యొక్క భూతాలకు సంబంధించినటువంటిది, పంచభూతాలకు సంబంధించినటువంటిది. మొదటి పాంక్తం లోకపాంక్తం. లోకపాంక్తం ఐదు లోకాలు కలిపితే ఒక పాంక్తం, అది ఒక జట్టు. వాళ్ళందరూ ఒక జట్టు అండి, లోకాలన్నీ ఒక జట్టు. తర్వాత రెండు దేవతాపాంక్తం. దేవతాపాంక్తం మూడు భూతపాంక్తం, అది భూతపాంక్తం. లోకపాంక్తం, దేవతాపాంక్తం, భూతపాంక్తం, ఇది మొదటి జట్టు. మూడు జట్లు కలిపి భూతపాంక్తం అంటాం. బాహ్యపాంక్తం, బాహ్యం అంటే బయట ఉంటాయి ఇవన్నీ కూడా. అదేవిధంగా అధ్యాత్మ పాంక్తం వేరు, శరీరంలో ఉండేటటువంటి పాంక్తాలు ఐదైదు జట్లు, ఐదైదు కలిపి ఒక జట్టు. మూడు జట్లు ఉన్నాయి శరీరంలో, అవేమిటి అంటే మొదటిది వాయుపాంక్తం. వాయుపాంక్తం, పాంక్తం ఎలా రాసుకుంటారు మీ ఇష్టం. పాంక్తం, పా రాసి సున్నా పెట్టి గా రాసి తకారం రాసి సున్నా పెడితే పాంక్తం. ఇది ఈజీ తెలుగు అండి, నేను కష్టమైన తెలుగు చెప్పడం లేదు. పాంక్తం అంటే అది వేరే తెలుగు. ఇంకా స్వచ్ఛమైన తెలుగుకి వెళ్ళాలంటే ఇది రాస్తే చాలు. పా దీర్ఘ పా సున్నా గకారం కాకాగా కాక మూడో గ తకారం సున్నా పక్కన ఎలా వస్తుందండి చదవండి. పాంక్తం, పాంక్తం శరీరంలో ఉన్నటువంటి పంచ ప్రాణాలు కలిపి వాయుపాంక్తం మొదటి జట్టు శరీరంలో. ఇంద్రియాలు కలిపితే ఐదు ఇంద్రియాలు ఇంద్రియ పాంక్తం మూడో జట్టు. ధాతుపాంక్తం, ధాతుపాంక్తం ఏమిటి వాటి పేర్లు తెలుసుకోవాలి మనం. ఇప్పుడు పాంక్త ఉపాసన అన్నాం కదా, ఇప్పుడు మొదట లోకపాంక్తంలో పృథివీ అంటే భూమి, అంతరిక్షం అంటే అంతరిక్షలోకం. అంతరిక్షలోకం తెలుసు కదా, ఆ పై లోకానికి భూలోకానికి మధ్యలో ఉండేది అంతరిక్షలోకం. ద్యౌః స్వర్గం, దిశః నాలుగు దిక్కులు, ఐదవది అవాంతర దిశాః అంటే నాలుగు దిక్కులకు మధ్యలో ఈశాన్యం నైరుతి వాయవ్యం అని నాలుగు దిక్కులు ఉంటాయి. మెయిన్ దిక్కులు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అయిన తర్వాత ఈశాన్యం మూలం, మూలాలన్నమాట నాలుగు మూలలు, ఈశాన్యం నైరుతి వాయువ్యం లైక్ దాట్. అవన్నీ కలిపితే అవాంతర దిశాహ, ఈ ఐదు కలిపితే ఒక పాంక్తం. దీన్ని మొత్తం కలిపి లోకపాంక్తం అన్నారు. పృథివీ, అంతరిక్షం, ద్యౌః, దిశ, అవాంతర దిశ. టెక్స్ట్ కూడా పక్కన పెట్టుకున్నది. అవాంతర దిశ. ఐదు లోకపాంక్తం. తర్వాత దేవతాపాంక్తం, ఐదు దేవతలు. అగ్నిదేవత ఫైర్, అగ్ని అంటే అగ్ని, దానికి ట్రాన్స్లేషన్ ఏంది మీరు ఫైర్ అని చెప్పకండి నాకు. అగ్ని అంటే నిప్పు. ఓకే, అగ్నిదేవత, వాయుదేవత, గాలిదేవత. వాయుదేవత రెండు. మూడు ఆదిత్య దేవత, సూర్యుడు. చంద్రమాహ, చంద్రదేవత. నక్షత్రాణి, నక్షత్రాలు. ఇవన్నీ ఎక్కడున్నాయి, శరీరంలో ఉన్నాయా బయట ఉన్నాయా? బయట ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా బాహ్యమే, పాంక్తం. వీటన్నిటిని కూడా దేవతాపాంక్తం అన్నారు. నా ఐదు దేవతల్ని కలిపి దేవతాపాంక్తం. మూడో జట్టు భూతపాంక్తంలో ఆపహ, నీరు. ఔషధయ అంటే చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా, ఏమంటారు? ఔషధయ అంటే చెట్లు, చిన్న చిన్న మూలికల చెట్లు, మూలిక చెట్లు. వనస్పతయ అంటే పెద్ద పెద్ద చెట్లు. వనస్పతయ అంటే పెద్ద చెట్లు అని, చిన్నవి అంటే పొదలు, పొదలు. తెలుగు నేర్చుకుంటాను. పొదలు, చెట్లు. తర్వాత ఆకాశ అంటే ఆకాశ, ఈ ఆకాశం ఉంది కదా ఇదంతా కూడా చోటు. ఆత్మ విరాట్, ఆత్మ అంటే విరాట్. ఈ మొత్తం చూసే మొత్తం కదా విరాట్ అంటారు, ఇదేనే ఆత్మ అన్నారు. ఇవందరు కలిపితే భూతపాంక్తం, మూడు జట్టు. ఇది ఇవన్నీ కూడా ఇది భూతపాంక్తం, అధిభూత పాంక్తం అని అయిపోయింది. అధిభూతం అంటారు దీన్ని మొత్తాన్ని కలిపి, సమష్టి బాహ్య పాంక్తం అని అర్థం. తర్వాత అధ్యాత్మం, అథ అధ్యాత్మం, అథాధ్యాత్మం ఇప్పుడు అని అర్థం. అథ ఇంతవరకు అధిభూతం చెప్పాము, ఇప్పుడు అది అధ్యాత్మం చెప్పబోతున్నాము అన్నారు. ఏమిటవి అంటే ప్రాణ, వ్యాన, అపాన, ఉదాన, సమాన. ఈ ప్రాణాల పేర్లండి, ఐదు ప్రాణాలు ఉన్నాయి మనలో. ఏమండి ఒకటే కదా ప్రాణం అన్నాడు. ఐదు ప్రాణాలు ఉన్నాయి చెప్పాను. ఐదు ప్రాణాలు ఏవేంటో ముందు రాసుకోండి లిస్టు, తర్వాత చెప్తాను. ప్రాణ ఒకటి, వ్యాన రెండు, అపాన మూడు, ఉదాన నాలుగు, సమాన ఐదు. పంచప్రాణాలు కలిపి వాయుపాంక్తం అన్నారు. తర్వాత కళ్ళు, చక్షు అంటే కళ్ళు, శ్రోత్రం చెవులు, మనః మనస్సు, వాక్, వాక్ అంటే మాట, పలుకు, స్పీచ్ అంటాం. త్వక్ అంటే చర్మం. ఇవన్నీ కూడా ఇంద్రియాలు కదా, చక్షురింద్రియం, శ్రోత్రేంద్రియం, మన ఇంద్రియం, వాగింద్రియం, త్వగింద్రియం, ఇవన్నీ కూడా ఇంద్రియ పాంక్తం. ఐదు వచ్చినాయా? ఐదు ఇంద్రియ పాంక్తాలు. తర్వాత వచ్చేది ధాతు పాంక్తం. ధాతు అంటే ఏమేంటి ఐదు? చర్మం, పక్కు చర్మానికి తేడా తెలుసా? చర్మం అనేది ఇది, ఈ భాగం, ఈ దీని స్పర్శ ఉంది చూసారా, అది త్వక్. ఇది చర్మం. చర్మం అనేది వేరు, స్పర్శ వేరండి. చర్మం ఉంటుంది కానీ ఒక్కోసారి స్పర్శ ఉండదు, అందుకే చెప్తున్నా. స్పర్శ అనేది త్వక్, చర్మం అనేది వేరు, దీన్ని చర్మం అన్నారు. తర్వాత రెండు మాంసం, మాంసం ఉంది కదా మాంసం. తర్వాత స్నావా అంటే కండరాలు, స్నావ అంటే కండరాలు. అస్థి అది తెలుసు, అస్థి ఎముకలు. మజ్జ బోన్ మ్యారో అంటారు ఎముకలకు, మధ్యలో కొవ్వు అంటారు చూసారా, అది మరి ఎముకలకి ఎముకల మధ్యలో కొవ్వు పదార్థం ఉంటుంది, దాన్ని మజ్జ అంటారు. ఈ ఐదు కలిపితే ధాతుపాంగతం. ధత్తే ఇది ధాతు అన్నారు. ఈ ధాతువులన్నీ కూడా ఈ ఐదు సమంగా ఆరోగ్యంగా ఉంటే రోగాలు రావు, సామ్యావస్థలో ఉంటే. విషమ అవస్థలో అయిందంటే రోగం వస్తుంది అని అర్థం. మనిషికి రోగం రావడానికి కారణం ఈ ధాతుల యొక్క వైషమ్యం అన్నారు. ఇది అది మధ్య ఇవన్నీ కలిపి ఏం చేయాలి? ఏతత్ అధివిధాయ ఋషి రవోచత్. వీటినన్నింటిని చెప్పినవాడు ఎవరు అంటే వేదం చెప్పింది అని చెప్పచ్చు, ఋషి ఒక ఋషి చెప్పారు అని చెప్తారు. ఋషి అవోచత్, ఋషి దీన్ని వెల్లడించారు ఈ విధంగా ఐదు పాంక్తాలని. బాహ్యంగా మూడు పాంక్తాలు, శరీరంలో మూడు పాంక్తాలు, మొత్తం ఆరు పాంక్తాలు. ఈ విధంగా ఈ యొక్క వ్యష్టి సమష్టిని ఒకటిగా చేర్చి ఉపాసన చేయాలట. అవోచత్ పాంక్తం పాంక్తేన ఏవ స్పృణోతీతి పాంక్తం. ఈ యొక్క పాంక్తం వ్యష్టి పాంక్తం సమష్టి పాంక్తంతో కలిసి ఉంటుందట, సంబంధించి ఉన్నదట. ఈ విషయాన్ని తెలుసుకోవాలి మనం. ఈ వ్యష్టి శరీరం ఇక్కడ ఉన్న పాంక్తాలు మూడు జట్లు, బయట ఉన్నటువంటి మూడు జట్లు పాంక్తాలతో కనెక్షన్ ఉంది అంటుంది. అది తెలుసుకొని నువ్వు ప్రవర్తిస్తే ఈ యొక్క ప్రకృతిని నువ్వు ప్రేమగా చూసుకుంటూ దేవాన్ భావయతానేన తే దేవా భావయంతువహ పరస్పరం భావయంతహ అన్నారు. దేవతలు బయట ఉన్నటువంటి దేవతలని మనం వాడిని గౌరవిస్తూ ఆ వనస్పతి దేవతలని, ఆ చంద్రదేవత సూర్యుడి దేవతలు అందరినీ మనం గౌరవిస్తూ వాటిని మనం పూజిస్తూ ఈ శరీరం మనం కాపాడుకుంటూ ఉంటే మనకు ఆరోగ్యం వస్తుంది. లేకపోతే చెట్లు కొట్టేసుకుంటూ ఇవన్నీ అక్రమాలు చేస్తున్నాం అనుకోండి, ప్రకృతి మీద కనుక మనం దాడి చేశామంటే మనం నశించిపోతాం. కనుక ప్రకృతి మీద దాడి చేయకూడదు, ప్రకృతిని ఆరాధించాలి అనే విషయం ఎప్పుడో చెప్పబడింది ఉపనిషత్తుల్లో. ఇప్పుడు ఇదేం చెప్తారు, ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటున్నారు చూసారా. ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్దా ఇది పాంక్త ఉపాసన అంటే, ఎకలాజికల్ బ్యాలెన్స్ అన్నారు. నీ యొక్క క్షేమం, నీ శరీర ఆరోగ్యం ఈ యొక్క విరాట్ ప్రపంచం మీద ఆధారపడింది. కనుక ఉన్న చెట్లని, సూర్యుడిని, చంద్రుణ్ణి, జలాన్ని, గాలిని కలుషితం చేయకూడదు. కలుషితం చేసుకొని ఎంత మోసపోతున్నాం ఇప్పటికీ, అందుకనే అనారోగ్యాల పాలవుతున్నాం మనం. మన ఆరోగ్యంగా ఉండాలంటే అవన్నీ కూడా జాగ్రత్తగా మనం రక్షించుకోవాలి. ఆ దేవతలు మనం రక్షిస్తే వాళ్ళు మనల్ని రక్షిస్తారు, ఆరోగ్యంగా ఉంచుతారు. లేకపోతే వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, అన్ని పొల్యూషన్, మైండ్ పొల్యూషన్, ఆల్ ప్రొడక్ట్స్ వాట్ ఎవర్ వీఆర్ గెట్టింగ్ అన్నీ కరప్టెడ్ అన్నారు. ప్రొడక్షన్ అడల్టరేషన్ అన్నారు. ప్రాణానికే ముప్పు అన్నారు. కనుక ఇప్పుడు ఏదో ఎకలాజికల్ బ్యాలెన్స్ ఇప్పుడు వచ్చింది కాదండి, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అన్నారు. ఇవన్నీ వేదంలో ఎప్పుడో చెప్పబడినాయి, కానీ మనం ఎప్పుడో పుస్తకాలు మూసేసాం, అందువల్ల బాధపడుతున్నామన్నారు. మంచి నీళ్లు కొనుక్కుంటున్నామంటే అంతకంటే ఇంకేం కావాలి? మంచినీళ్ళు కొనుక్కోవడం ఏమిటండి? అసలు గాలి కూడా కొనుక్కోవాల్సి వస్తుందో ఏమో తర్వాత చూస్తాం. ఇంకా వివరాలు ఉన్నాయి ఇందులో, తర్వాత చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.